నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇప్పుడెలా ఉంది? రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అంటూ గవర్నర్ నరసింహన్ ఇటీవల ఎందుకు వ్యాఖ్యానించినట్టు? గవర్నర్ వైఖరిలో హఠాత్తుగా ఇంత మార్పు ఎందుకొచ్చింది? లోక్సభ ఎన్నికల తర్వాత కేసీఆర్పై బీజేపీ కేంద్ర పెద్దలు ఆగ్రహించడానికి కారణమేంటి? రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అమిత్ షా ఎలాంటి దిశానిర్దేశం చేశారు? జమిలి ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ ఏ పథకం అమలు చేయబోతోంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అని అంటారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో కేసీఆర్ కు జరగబోయే రాజకీయ నష్టాన్ని సూచిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు పావులు కదపడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ను రంగంలోకి దించినట్లు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకున్న రెండు సంఘటనలు ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు, అయినా విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా విద్యాశాఖ అధికారులతో పరిస్థితిని గవర్నర్ సమీక్షించారు. సాధారణంగా ఇలాంటి సమీక్షలను ముఖ్యమంత్రి లేదా విద్యాశాఖ మంత్రి నిర్వహిస్తారు, ఇందుకు భిన్నంగా గవర్నర్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఇంటర్ బోర్డులో చోటు చేసుకున్న అవకతవకలపై గవర్నర్ నిలదీశారు. విద్యార్థుల ఆత్మహత్యల అంశం మరుగున పడిపోయిన తర్వాత ముఖ్యంగా హైకోర్టు కూడా ఈ అంశంపై విచారణను ముగించిన తర్వాత గవర్నర్ విద్యార్థుల ఆత్మహత్యలపై వ్యాఖ్యానించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. అంతటితో ఆగనే గవర్నర్ నరసింహన్ రెండు రోజుల క్రితం పోడు భూముల వివాదంపై అటవీ గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని ఈ సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్య రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ సఖ్యతతో ముందుకు సాగారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని గవర్నర్ మందలించడాన్ని కూడా మనం చూశాం. కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించారని విన్నాం. కేసీఆర్ కూడా తరచుగా నరసింహన్ను కలిసి గంటల కొద్దీ సమాలోచనలు జరిపేవారు. అలాంటిది ఇప్పుడు గవర్నర్ వైఖరిలో హఠాత్తుగా ఇంత మార్పేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలకు మధ్య సంబంధాలు చెడిపోవడమే అని చెప్పవచ్చు. ఎన్నికల ముందు వరకు ఉభయ పక్షాల మధ్య సంబంధాలు సజావుగానే ఉండేవి. లోక్సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ వ్యవహరించిన తీరుతో భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామికి, తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ కు, ఉత్తరప్రదేశ్లో మాయావతికి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారని భారతీయ జనతా పార్టీ నాయకత్వం వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందట. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రాంతీయ పార్టీల నాయకుల మద్దతుతో కేంద్రంలో చక్రం తిప్పాలన్న ఆలోచనతోనే కేసీఆర్ వారికి ఆర్థిక సహాయం చేశారని భారతీయ జనతా పార్టీ పెద్దలు అంచనాకు వచ్చారు. దీంతో ముందుగా కేసీఆర్ పని పట్టాలని ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయించుకున్నారని సమాచారం. తాజా ఎన్నికలలో లభించిన విజయంతో తాను సంతృప్తి చెందడం లేదని, దక్షిణాదిన కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోకి వచ్చినప్పుడే తాను సంతృప్తి చెందుతానని ఇటీవల తనను కలిసిన తెలంగాణకు చెందిన పార్టీ నాయకుల వద్ద అమిత్ షా వ్యాఖ్యానించారు. ఏమాత్రం సైద్ధాంతిక పునాదులు లేని పశ్చిమ బెంగాల్లోనే అధికారంలోకి వస్తున్నాం, తెలంగాణలో ఎందుకు రాలేం? 2022లో జరగనున్న జమిలి ఎన్నికల లోపు తెలంగాణలో పార్టీ బలపడి అధికారంలోకి వచ్చి తీరాలి అని రాష్ట్ర నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ నరసింహన్ను రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పూర్తి అనుకూలంగా ఉంటూ వచ్చిన నరసింహన్ ఇకపై ఎలా వ్యవహరించబోతున్నారో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నరసింహన్ ఆయనకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు నివేదికలు పంపేవారు. ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబుకు మధ్య శత్రుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించడాన్ని మనం గమనించాం. భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య గవర్నర్ అనుసంధానకర్తగా వ్యవహరించారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. మొత్తం మీద స్వయంకృతాపరాధంతో చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిపై ఒక కన్నేసుంచుతూనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పని పట్టాలన్న నిర్ణయానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అందుకోసం ఎవరెవరిని ఎప్పుడు ఎలా మోహరించాలో అలా మోహరిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏం జరుగుతుంది వంటి వ్యాఖ్యలు నరసింహన్ నోటి నుంచి వెలువడుతున్నాయి. నిజానికి లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర పెద్దలతో సఖ్యత ఏర్పరచుకోవడానికై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించకపోలేదు. అయితే సదరు ప్రయత్నాలు ఫలించలేదు. కేసీఆర్ ను తమ రాజకీయ శత్రువుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రకటించుకుంది. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి అన్ని రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోకి తెచ్చుకోవాలని మోదీ షాద్వయం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపించారు. నిన్న మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్లో బలంగా ఉన్న మమతా బెనర్జీని కూడా ఇప్పుడు బలహీనపరిచి ఊపిరాడకుండా చేస్తున్నారు. కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ పాచికలు పారలేదు. దీంతో మోదీ షాద్వయంలో పట్టుదల మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ప్రస్తుతానికి ఆ పార్టీ బలహీనపడింది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా దెబ్బతీయవచ్చునని కమలనాథులు అంచనాకొచ్చారు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీని విస్తరించడానికి ఇంకా వ్యవధి ఉన్నందున ఇప్పటికైతే తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి అమిత్ షా వచ్చారట. ఈ కారణంగానే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అమిత్ షా స్వయంగా తెలంగాణకు వచ్చారు. శాసనసభ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రతికూల ఫలితాలు రావడానికి ఖమ్మ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉండడమే కారణమని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం గుర్తించింది. దీంతో ఈ సామాజిక వర్గాన్ని దరిచేర్చుకోవడానికి ప్రయత్నించాల్సిందిగా అమిత్ షా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులను ఆదేశించారు. ఇందుకోసం ఇటీవల తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీలోకి వలస వచ్చిన ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు సహకారం తీసుకోవాలని కూడా అమిత్ షా సూచించారట. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఆ పార్టీ శ్రేణులకు భవిష్యత్ పట్ల భరోసా పోతుందని, ఆ పరిణామాన్ని క్యాష్ చేసుకోవాలని కూడా అమిత్ షా దిశానిర్దేశం చేశారు. వివిధ కారణాల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ రావడం భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చే అంశమే.
వీకెండ్ కామెంట్ లో స్వల్ప విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన టార్గెట్ కేసీఆర్ అండ్ హిస్ సన్ అంటూ అమిత్ షా ఎవరి వద్ద వ్యాఖ్యానించారో తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రిని బీజేపీ నేతలు ఏ విధంగా చికాకు పరుస్తున్నారు? కేసీఆర్ కోటరీపై ఆదాయ పన్ను శాఖ ఎందుకు దృష్టి సారించింది? రాష్ట్రంలో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన వ్యవహార శైలిపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది? టీఆర్ఎస్లోని వారసత్వ రాజకీయాలను బీజేపీ ఎలా టార్గెట్ చేయబోతోంది? కేసీఆర్ శత్రువుల సంఖ్య అంతకంతకు ఎందుకు పెరుగుతోంది? We'll be right back.
ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా చికాకు పెట్టడమే కాకుండా ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను సంధించాలని కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు ఆదేశాలు అందాయి. మిషన్ భగీరథ సాగునీటి ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిని తవ్వితీయాలని అమిత్ షా నుంచి ఆదేశాలు అందాయి. ఈ కారణంగానే స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు మొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. తగినంత సమాచారం సేకరించిన తర్వాత హైకోర్టులో ప్రభుత్వ అవినీతిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ నాయకులున్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాలలోని నాయకులకు కేసీఆర్ ఆర్థిక సహాయం చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వ్యాపారస్తులు ఇతర ముఖ్యులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇప్పటికే ఆరా తీయడం మొదలెట్టారు. శాసనసభ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలే ఇకపై తెలంగాణలో కూడా చోటు చేసుకోబోతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో పాలన పడక వేసిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికై గవర్నర్ ను ప్రయోగిస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ స్వయంకృతాపరాధం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం వల్ల రాష్ట్రంలో బలం పుంజుకునే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి కల్పించింది కేసీఆర్ మాత్రమే. అంతేకాదు, రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా వ్యవహారాలలో కేసీఆర్ లో ఉదాసీనత ఏర్పడిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యాపించింది. మొదటి పర్యాయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏమి చేసినా చెల్లుబాటు అయింది. ఆయన చర్యలను, వ్యవహరించిన తీరుని ప్రజలు కూడా ఆక్షేపించలేదు. ప్రజలకు అందుబాటులో లేకపోయినా సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేయడంతో పాటు వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా 6 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చారు. రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వ్యవహార శైలి ప్రజలకు రుచించడం లేదు. నిజానికి ఈ 6 నెలల్లో ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయం ఒక్కటి కూడా లేదు. అయినా లోక్సభ ఎన్నికలలో 7 స్థానాలను కోల్పోయారు. ముఖ్యమంత్రికి, ఆయన కుమారుడు కేటీఆర్ కు అతిశయం పెరిగిందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. తొలి 4 ఏళ్లలో కేసీఆర్ ఎలా వ్యవహరించారో ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారు. అయినా ప్రజల ఆలోచన విధానంలో మార్పు కనిపించడానికి కారణమేమిటో కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సాగునీటి ప్రాజెక్టులు వంటి ఎంపిక చేసిన కొన్ని అంశాలను మినహాయిస్తే మిగతా ఏ శాఖల పనితీరుని కూడా 5 ఏళ్లుగా కేసీఆర్ సమీక్షించిన దాఖలాలు లేవు. తనకు నచ్చిన అంశాలపై అవి ఎంతటి అప్రధానమైనవైనప్పటికీ గంటల తరబడి సమీక్షలు చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఫలితంగా పలు ప్రభుత్వ శాఖల పనితీరు మందగించింది. అధికారుల్లో కూడా ఉదాసీనత నెలకొన్నది. పోడు భూముల వివాదం ముదిరి అటవీ శాఖ అధికారులపై దాడులకు దారితీస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా పట్టించుకోకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. విద్యాశాఖలో ఎన్నో లొసుగులు బయటపడుతున్నా ఈ 5 ఏళ్లలో ఆయన ఒక్కసారి కూడా ఆ శాఖ పనితీరుని సమీక్షించలేదు. మంత్రులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు, అంతా కేసీఆర్ చూసుకుంటారు అన్న భావన సర్వత్రా వ్యాపించింది. అయితే కేసీఆర్ కు అంత ఓపిక తీరిక ఉన్నట్టు కనిపించడం లేదు. ఫలితంగా ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితుల్లో లేదు. దీంతో భారతీయ జనతా పార్టీ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఎంతటి దుర్ఘటనలు జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకుంటున్నారో లేదో తెలియని పరిస్థితి. ఇంటర్ బోర్డులో అవకతవకల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ ఆ శాఖపై పూర్తి దృష్టి పెట్టలేదు. ఈ కారణంగా దాదాపుగా సమసిపోయింది అనుకున్న ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ మళ్లీ తెర మీదకు తెచ్చింది. ఈ అంశాన్ని రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయవలసిందిగా ఇటీవల తనను కలిసిన రాష్ట్ర నాయకులకు భారతీయ జనతా పార్టీ అధినేత అమిత్ షా సూచించారు. దీంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్రపతి కోవింద్ ను కలిసి ఫిర్యాదు చేయగా తెలంగాణ విద్యామంత్రి ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు నా దృష్టికొచ్చాయి, ఏమి జరిగిందో పత్రికల్లో చదివాను అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. ఇకపై అలా ఉండబోదని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా శత్రువుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదా విసుగేర్పడింది. ఏపీలో బలం లేకపోయినా భారతీయ జనతా పార్టీ నాయకులు చంద్రబాబుపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన తన చర్యలు ప్రవర్తన ద్వారా శత్రువుల సంఖ్యను పెంచుకుంటున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు కేంద్రంలో మోదీ షా ద్వయం మరింత బలంగా ఉంది. వారిని ఎదురించి నిలబడడం కేసీఆర్ కు అగ్ని పరీక్ష అని చెప్పాలి. షెడ్యూల్ కంటే ముందుగానే జమిలి ఎన్నికల కారణంగా తెలంగాణలో 2022 చివరిలో ఎన్నికలు జరుగుతాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు కేంద్రం నుంచి సంకేతాలందాయి. మీకు 3 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉంది. 2022 ఎన్నికలలో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి. మీరు ఏం చేయాలో అది చేయండి, మేమేం చేయాలో అది చేస్తాం అని అమిత్ షా స్పష్టంగా రాష్ట్ర నాయకులకు చెప్పారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించడంతో పాటు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారాన్ని చేయడం ద్వారా వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలన్నది అమిత్ షా వ్యూహంగా చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేయాలని కూడా కేంద్ర నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకులకు ఆదేశాలు అందాయి. వారసత్వ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఈ లక్ష్యంతోనే ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీలను, ఆ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న వారసులను తాజా ఎన్నికలలో దెబ్బతీశాం. తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. ఇకపై మన టార్గెట్ కేసీఆర్ అండ్ హిస్ సన్ అని అమిత్ షా స్పష్టంగా దిశానిర్దేశం చేశారట. భాష ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అన్నట్టుగా మోదీ షా ద్వయం ఏదైనా అనుకుంటే అది జరిగే వరకు నిద్రపోరు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మున్ముందు గడ్డు రోజులను చూడబోతున్నారా అన్న సందేహం కలుగుతోంది. మిత్రపక్షాలైన మైనర్ భాగస్వాములుగా మాత్రమే ఉండాలన్నది మోదీ షాల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే తాము రాజకీయ శత్రువుగా ప్రకటించిన కేసీఆర్ ను కుదురుగా ఉండనిస్తారనుకోవడం పొరపాటే అవుతుంది. అయితే ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ మున్ముందు ఎటువంటి పాత్ర పోషిస్తారో వేచి చూడాలి. ప్రజాప్రభుత్వం ఉన్నప్పటికీ గవర్నర్ సమాంతరంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేయడంపై కేసీఆర్ అండ్ కో ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయించింది. ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండకపోవచ్చు. కేసీఆర్ తో సఖ్యతగా ఉన్నప్పుడు కూడా గవర్నర్ జిల్లాల పర్యటనలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ పరిస్థితి వేరు, ప్రస్తుత పరిస్థితి వేరు. గవర్నర్ పదవిలో కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలను నరసింహన్ సంతృప్తిపరచక తప్పదు. స్వాములకు పాదాభివందనం చేయడం, యజ్ఞయాగాదులు నిర్వహించినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురయ్యే సవాళ్ల నుంచి కేసీఆర్ రక్షణ పొందుతారని భావించలేం. అయితే రాజకీయ వ్యూహ రచనలో గండరగండుడిగా పేరొందిన కేసీఆర్ ను తక్కువగా అంచనా వేయలేం. ఏదేమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇక నల్లేరుపై బండి నడకల పరిస్థితి ఉండదు.
ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే చూస్తూనే